Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే గిరిజా గారి తరాలు అంతరాలు కార్యక్రమం జులై 18, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకు నమస్సులు తెలియజేసుకుంటూ నేటి తరాలు అంతరాలు కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ ఈనాటి కార్యక్రమంతో మీ ముందుకు వచ్చేసింది మీ ఆర్జే గిరిజా పేసపాటి. మనం క్రితం గురువారం నుండి తరాలు అంతరాలు కార్యక్రమంలో ఆషాఢమాసం గురించి, అలాగే ఆషాఢమాసంలో వచ్చే పర్వదినాల గురించి తెలుసుకుంటూ, ఆ క్రమంలో భాగంగా గురు పౌర్ణమి గురించి తెలుసుకుంటూ, గురువు యొక్క గొప్పతనం గురించి కొంతవరకు తెలుసుకున్నాం కదా. గురువు యొక్క గొప్పతనం ఏంటో ఆ తరువాయి భాగాన్ని ఇప్పుడు తెలుసుకుందామా. గీతోపదేశం చేసిన కృష్ణుణ్ణి కృష్ణం వందే జగద్గురు అని కీర్తిస్తున్నాం. తర్వాత కాలంలో అనేక మంది గురువులు ఉద్భవించారు. వేదాలకు భాష్యం రాసి అస్పృశ్యుడిలోనూ భగవంతుని దర్శించిన ఆదిశంకరులను లోక కళ్యాణానికి గుణమే ప్రధానం కానీ కులం కారాదని ప్రవచించిన, ఆచరించిన శ్రీ రామానుజులను గురువుగా స్వీకరించారు. సదాచార సంపన్న వ్యాస శంకర మధ్యమ అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం అని గురువును నిత్యం స్మరిస్తూ ఉంటాం. గతంలోనే కాదు, నేటికీ గురువులు మన కళ్ళ ముందే ఉన్నారు. ఎందరినో సన్మార్గం వైపు తమ విద్యతో జ్ఞానంతో మళ్ళిస్తున్న గురుదేవులందరికీ పాదాభివందనాలు చేస్తూ ఇప్పుడు గురు పౌర్ణమి గురించి వివరంగా తెలుసుకుందాం. వేదవ్యాస మహర్షి మానవ జాతికే గురువు. అందుకే ఆయన పేరిట వ్యాస పూర్ణిమ రోజున గురు పూర్ణిమగా పండుగను జరుపుకుంటున్నాం. ఈ రోజున దేశమంతా గురు పూజా మహోత్సవాన్ని జరుపుకుంటారు. అసలు గురువు అనే శబ్దానికి అర్థం ఏమిటి? ఆచార్యుడంటే ఎవరు? వ్యాసుని కథ, అలాగే గురు పూర్ణిమ పండుగను జరుపుకునే విధానం తెలుసుకుందాం. ఏ వ్యక్తికైనా మొదటి గురువు తల్లే. ఆ తర్వాత మనకి జ్ఞానాన్ని అందించి ఏది మంచో ఏది చెడో చెప్పేవారు గురువులు. అలాంటి గురువులని పూజించడం కోసం నిర్ణయించిన తిథి గురు పౌర్ణమి. గు అంటే అంధకారం లేదా అజ్ఞానాన్ని, రు అంటే నిరోధించుట లేక నశింపజేయుట అని అర్థం. అంటే గురువు అనే పదానికి అజ్ఞానాన్ని నశింపచేయువారు అనే అర్థం స్ఫురిస్తుంది. ఆది గురువు వ్యాసుడే. అప్పటి వరకు మౌఖికంగా ఒకరి నుంచి ఒకరికి సాగిన వేద జ్ఞానాన్ని అంతటినీ ఒక్క చోటకి చేర్చి 4 విభాగాలుగా విభజించి వేద వాంగ్మయాలను సామాన్యుడి చెంతకి చేరేలా చేయడంలో వ్యాసుడు ఎంతో కృషి చేశాడు. పంచమవేదంగా పేరు తెచ్చుకున్న మహాభారతాన్ని మనకు అందించిన వ్యాస భగవానుడు జన్మించిన రోజు కాబట్టి ఆ రోజును గురు పౌర్ణిమ లేదా వ్యాస పూర్ణిమగా పాటిస్తున్నారు. వేదాలను గ్రంథస్థం చేసిన వారు వ్యాస మహర్షి. భారతీయ సంస్కృతిలో గురువులకు ప్రత్యేక స్థానం ఉంది. యోగ సంప్రదాయంలో పరమశివుడు ఆదియోగి, గురు సంప్రదాయంలో శివుడే ఆది గురువు. పరమశివుడు తాండవం చేసే సమయంలో ఆయన చేతి డమరుకం నుంచి నాదం పుట్టింది. నాదం నుండి వేదం పుట్టింది. ఈ వేదాన్ని శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవునకు ఉపదేశించాడు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తించాలి. అదేంటంటే, శివకేశవులకు భేదం లేదు. ఇద్దరు ఒకే పరమాత్మ యొక్క భిన్న కోణాలు. బ్రహ్మదేవుడు ఈ వేదాన్ని ప్రామాణికంగా తీసుకొని సృష్టి చేశాడు. ఆ తర్వాత ఈ వేదాన్ని బ్రహ్మదేవుడు తన కుమారుడైన వశిష్ఠ మహర్షికి, ఆయన తన కుమారుడైన శక్తి మహర్షికి ఉపదేశం చేశాడు. శక్తి మహర్షి తన పుత్రుడైన పరాశర మహర్షికి, ఆయన తన కుమారుడైన వ్యాస మహర్షికి ఉపదేశించాడు. ఈ మధ్యలో చాలా యుగాలు గడిచిపోయి అనేక మందికి ఈ మహాజ్ఞానం ఉపదేశించబడింది. కానీ అప్పటి వరకు వేదం ఎప్పుడూ గ్రంథస్థం కాలేదు. గురువుల ద్వారా విని నేర్చుకునేవారు. అందుకే వేదానికి శృతి అనే పేరు కూడా ఉంది. మొదట్లో వేదం ఒక్కటిగానే ఉండేది. కానీ కలియుగంలో మనుషుల యొక్క ఆయుష్ను, బుద్ధిని, జ్ఞాపక శక్తిని దృష్టిలో ఉంచుకొని కలియుగ ప్రారంభానికి ముందు వ్యాసమహర్షి ఒకటిగా ఉన్న వేదాన్ని 4 వేదాలుగా విభజించి వేదవ్యాసుడిగా పేరుగాంచారు. ఈయనే మొట్టమొదటిసారిగా వేదాన్ని గ్రంథస్థం చేశారు. వేదవ్యాస మహర్షి మానవజాతికే గురువని తెలుసుకున్నాం కదా. శ్రీహరి హంసతో సత్యవతి పరాశరునికి జన్మించినవాడే వ్యాసుడు. వేదవ్యాసుని పూర్వనామం కృష్ణద్వైపాయనుడు. ఈయన వల్లే కురువంశం అభివృద్ధి చెందింది. తల్లి కోరికపై అంబాలికకు ధృతరాష్ట్రుని, పాండురాజుని, అంబిక దాసి విదురుని ప్రసాదించాడు. పాండవాగ్రజుడైన ధర్మరాజుకి ప్రతిస్మృతిని ఉపదేశించింది వ్యాసుడే. దానిని ధర్మరాజు ద్వారా అర్జునుడు ఉపదేశం పొంది దేవతలను మెప్పించి అస్త్రశస్త్రాలు పొందాడు. కురుపాండవ చరిత్ర ఖ్యాతి పొందేటట్లుగా జయం అనే పేరిట గ్రంథస్థం చేశాడు వ్యాసుడు. అదే ఆ తర్వాతి కాలంలో మహాభారతమైంది. అష్టాదశ పురాణాలు రాసింది వ్యాసుడే. ఇంకా భాగవతాన్ని కూడా రచించాడు. వ్యాస పౌర్ణమి రోజు పూజా విధానం ఏ విధంగా చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా? నేల మీద పరిచిన కొత్త అంగవస్త్రం మీద బియ్యం పోయాలి. ఆ బియ్యం పైన నిమ్మకాయలు ఉంచాలి. శంకరులు, అతని 4 శిష్యులు వచ్చి దానిని అందుకుంటారని నమ్మకం. పూజ అయ్యాక ఆ బియ్యం తీసుకెళ్ళి పిడికటి చొప్పున తమ ఇళ్లలో బియ్యంలో కలుపుకోవాలి. బియ్యం కొత్త వస్త్రం, లక్ష్మీ చిహ్నాలు. నిమ్మపళ్ళు కార్యసిద్ధికి సూచన. బియ్యం, నిమ్మపళ్ళు రెండూ కూడా లక్ష్మీ కటాక్షానికి చిహ్నం. దక్షిణాదిన కుంభకోణంలో శృంగేరిలోని శంకరమఠాలలో వ్యాస పూర్ణిమ ఎంతో వైభవంగా జరుపుతారు. అయితే ఈ రోజున దేశంలోని సన్యాసులంతా వ్యాసుని రూపంలో ఉన్న తమ గురువుని కొలుస్తారని పండితులు చెబుతారు. ఈ రోజున వైష్ణవ పురాణం దానం చేస్తే విష్ణులోకం పొందుతారట. వ్యాసుడు సకల కళానిధి, సకల శాస్త్రవేత్త, శస్త్రచికిత్సవేది, మేధానిధి, ఆత్మవిద్యానిధి, వైద్య విద్యానిధి. ఈ రోజున అష్టాదశ పురాణ నిర్మాత అయిన వ్యాసుని తప్పక పూజించాలి. హిందూ సంప్రదాయాలు పాటించే భారతదేశం, నేపాల్, ఇంకా బుద్ధ జైన సంప్రదాయాలు పాటించే చోట్ల గురు పౌర్ణమిను ఘనంగా జరుపుకుంటారు. ఈ రోజున ప్రజలు తమ ఆధ్యాత్మిక గురువులను స్మరిస్తారు, పూజిస్తారు, బహుమతులు ఇస్తారు, గుడికి వెళ్ళి ప్రార్థిస్తారు, దేవుళ్ళ నుంచి ఆశీర్వాదం తీసుకుంటారు. దేవుడిపై తమకున్న ప్రేమను వ్యక్తపరిచేందుకు చేసే మరో మార్గం ఉపవాసం ఉండటం. గురువును పూజించి తాము మరింత కాలం జీవించేందుకు మార్గదర్శకత్వం తీసుకుంటారు. దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో పూర్ణిమ వ్రతాన్ని ఆదిశక్తి పేరిట ఆచరిస్తూ ఉంటారు. ఈ పర్వదినం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పూర్ణిమ నాడే కొంతమంది సత్యనారాయణ వ్రతాన్ని లేదా పూజను నిర్వహిస్తూ ఉంటారు. తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల షిరిడి సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు ఈరోజు మొదలుకొని 3 పాటు నిర్వహించడం మొదలు అయింది. ఈ విధంగా గురు పౌర్ణమి గురించి మనం జరుపుకుంటూ ఉంటాము. గురు పౌర్ణమి గురించిన వివరాలు వివరంగా తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఆ తర్వాత ఈ ఆషాఢ మాసంలోనే వచ్చే మరొక పర్వదినం చంద్రగ్రహణం అండి, సంపూర్ణ చంద్రగ్రహణం. ఇప్పుడు ఈ చంద్రగ్రహణం గురించి తెలుసుకునే ముందర ఒక చిన్న విరామం తీసుకొని మళ్ళీ మీ ముందుకు వస్తాను. స్టే ట్యూన్ టు మైండ్ మీడియా ఫ్రెండ్స్.
ఉలికి ఉలికి పడతావు, నిన్ను ప్రేమిస్తే ఏం చేస్తావో, మనసు పెనవేస్తే ఏమవుతావో.
ఉలికి పాటుతోనే పులకరించిపోతావు, నేను అవునంటే ఏం చేస్తావో, కాదు పొమ్మంటే ఏమవుతావో. Thank you.
పీటలు తూసి మురిసిపోదును, ఇలుగు పైట నీడలోన పరవశింతును, మొలక నడుము హొయలు చూసి మురిసిపోదును, ఇలుగు పైట నీడలోన పరవశింతును. ఉలికి ఉలికి పడతావు, నిన్ను ప్రేమిస్తే ఏం చేస్తావు, మనసు పెనవేస్తే ఏమవుతావు. దోతుకొందును కలలనైన నిన్ను నేను కలుసుకొందును, దొంగనై దోర వలపు దోతుకొందును. పలకరించితేని ఉలికి ఉలికి పడతావు, నిన్ను ప్రేమిస్తే ఏం చేస్తావు, మనసు పెనవేస్తే ఏమవుతావు.
ఉలికి పాటతోనే ఉలకరించిపోతావు, నేను అవునంటే ఏం చేస్తావు, కాదు కొమ్మంటే ఏమవుతావు.
హాయ్, దిస్ ఇస్ సుమన్. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
చేనేత కార్మికుల జీవన విధానం, వారి కుల దైవం, స్థితిగతులు, అనాదిగా వస్తున్న వృత్తిని నిలబెట్టుకోవడానికి వారు అనుభవిస్తున్న వేదన, వీటన్నింటినీ గురించి స్వయంగా పల్లెలకు వెళ్లి పరిశోధించి ప్రముఖ రచయిత్రి మందా భానుమతి గారు రాసిన నవల అగ్గిపెట్టెలో 6 గజాలు ఎంతో ప్రజాదరణ పొందిన ఈ నవలను నేను, అంటే మీ పగడాల నాగమణి, నా స్వరంలో నవలాలోకం కార్యక్రమంలో మీకు వినిపించబోతున్నాను. భారత కాలమానం ప్రకారం ప్రతి శని ఆదివారాల్లో సాయంత్రం 5 నుంచి 5:30 గంటల వరకు ఈ నవల త్వరలో ప్రసారం అవనుంది. అంతేకాదండోయ్, ఈ నవల వీడియోలు కూడా మా మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్లో ఉంచబోతున్నాం. వినేందుకు సిద్ధమే కదా? వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది! సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmedia కు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకు తరాలు అంతరాలు కార్యక్రమానికి పునః స్వాగతం ఫ్రెండ్స్. ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు అంటే జూలై 16వ తారీఖు మంగళవారం నాడు మనకి చంద్రగ్రహణం ఏర్పడిపోతోంది. దాని వివరాలు ఇప్పుడు తెలుసుకుందామా? చంద్రునికి సూర్యునికి మధ్యగా భూమి వచ్చినప్పుడు సూర్యుని కాంతి చంద్రునిపై పడకుండా భూమి అడ్డుపడడంతో భూమిపైన ఉన్న వారికి చంద్రుడు కనిపించడు. దీన్ని చంద్రగ్రహణం అంటారు. ఇది ఎప్పుడు పౌర్ణమి నాడు జరుగుతుంది. చంద్రగ్రహణం చాలాసేపు అంటే కొన్ని గంటల పాటు మొత్తం అర్ధగోళం అంతా కనిపిస్తుంది. చంద్రగ్రహణం ఏర్పడాలంటే ఎలాంటి పరిస్థితులు కావాలో ఇప్పుడు తెలుసుకుందాం. చంద్రుడు, భూమి మరియు సూర్యుడు ఒకే సరళ రేఖలో ఉండాలి. చంద్రుడికి సూర్యుడికి మధ్య భూమి ఉండాలి. నిండు పౌర్ణమి రాత్రి ఉండాలి. చంద్రగ్రహణ కాలము చంద్రుడి స్థాన కక్ష బిందువులపై ఆధారపడి ఉంటుంది. చంద్రగ్రహణం ఏర్పడే పరిస్థితిలో భూమిపైన ఉన్నవారికి చంద్రగ్రహణం కనపడితే అదే సమయంలో చంద్రుడిపై నుండి వీక్షిస్తే సూర్యగ్రహణం కనపడుతుంది. సూర్యగ్రహణానికి చంద్రగ్రహణానికి ఉన్న తేడా ఏమిటంటే చంద్రగ్రహణం నాడు చంద్రుడు కనపడనట్లే సూర్యగ్రహణం నాడు సూర్యుడు కనపడడు. సూర్యగ్రహణాన్ని చూడాలంటే కళ్ళకు రక్షణ కోసం కళ్ళజోడు వాడడం మొదలైన జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ చంద్రగ్రహణాన్ని వీక్షించడానికి ఎటువంటి జాగ్రత్తలు అవసరం లేదు. అంటే కళ్ళకు కళ్ళజోడు కానీ లేదా ఈ అల్ట్రా రేస్ పడకుండా ఎటువంటి వేరే ఎటువంటివి కూడా ధరించవలసిన అవసరం లేదు. కళ్ళకు ఎటువంటి హాని జరగదు. రక్షణ కోసం ఎటువంటి కళ్ళజోడు అవసరం లేదు. టెలిస్కోప్ కూడా అవసరం లేదు. కేవలం రెండు కళ్ళతో కూడా వీక్షించవచ్చు. కాకపోతే దూరదృశ్యాలను చూడడానికి ఉపయోగించే బైనాక్యులర్ను వాడితే చంద్రగ్రహణాన్ని మరింత స్పష్టంగా వీక్షించవచ్చు. సాధారణంగా సంవత్సరానికి 7 గ్రహణాలు ఏర్పడతాయి. వీటిలో 5 సూర్యగ్రహణాలు, 2 చంద్రగ్రహణాలు లేదా 4 సూర్యగ్రహణాలు, 3 చంద్రగ్రహణాలు ఉండవచ్చు. 10 సంవత్సరాల క్రితం గ్రహణాలు ఏ వరుస క్రమంలో ఏర్పడ్డాయో అదే వరుస క్రమంలో తిరిగి గ్రహణాలు పునరావృతం అవుతాయి. చంద్రగ్రహణం పౌర్ణమి రోజుల్లో రాత్రి వేళల్లో సంభవిస్తుంది. అయితే అన్ని పౌర్ణమి రోజులలో సంభవించదు. కారణం చంద్రుని కక్ష భూకక్ష మధ్య 5.9 డిగ్రీల కోణీయ దూరం వ్యత్యాసం ఉండడమే. చంద్రగ్రహణం సమయంలో గర్భవతులు బయట తిరిగితే కడుపులో శిశువుకు హాని జరుగుతుందని, ఏమీ తినకూడదని, గోళ్ళు గిల్లుకోవడం మొదలైనవి చెయ్యకూడదని పూర్వం నుండి భారతదేశంలో నమ్మకం ఉంది. ఇప్పుడు సూపర్ మూన్ అంటే ఏంటో తెలుసుకుందాం. భూమి చంద్రుల మధ్య సరాసరి దూరం 384,440 కిలోమీటర్లు. చంద్రుడు భూమి చుట్టూ దీర్ఘ వృత్తాకార కక్ష్యలో తిరుగుతుండడం వలన కొన్ని సందర్భాలలో దగ్గరగా రావడం జరుగుతుంది. ఆ పరిస్థితిని పెరిగి అంటారు. ఆ సమయంలో దూరం 356,509 కిలోమీటర్లు ఉంటుంది. భూమి చంద్రుల మధ్య దూరం పెరిగినప్పుడు దూరం 406,662 కిలోమీటర్లు ఉంటుంది. ఆ స్థితిని అపోగి అంటారు. అలా చంద్రుడు భూమికి దగ్గరగా వచ్చినప్పుడు ఏర్పడే పౌర్ణమి నాటి చంద్రుడిని సూపర్ మూన్ అంటారు. సూపర్ మూన్ సందర్భంగా చంద్రుడు మామూలు కంటే 14 రెట్లు పెద్దగా, 30 రెట్లు ఎక్కువ ప్రకాశవంతంగా కొత్త కొత్త రంగుల్లో కనిపిస్తాడు. సూపర్ మూన్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. మరి బ్లూ మూన్ గురించి కూడా తెలుసుకుందామా? ఒకే నెలలో రెండు సార్లు పౌర్ణమి వస్తే, అలా నెల చివరిలో వచ్చే రెండవ పౌర్ణమి నాటి చంద్రుణ్ణి బ్లూ మూన్ అంటారు. ఇది 2.5 సంవత్సరాలకి ఒకసారి వస్తుంది. సూపర్ మూన్, బ్లూ మూన్ గురించేనా, బ్లడ్ మూన్ గురించి కూడా తెలుసుకోకపోతే ఎలా చెప్పండి? అందుకే ఇప్పుడు బ్లడ్ మూన్ గురించి కూడా తెలుసుకుందాం. బ్లడ్ మూన్ ఎలా ఏర్పడుతుందో తెలుసుకొని తీరాల్సిందే కదా, మీరేమంటారు ఫ్రెండ్స్? సూపర్ మూన్ సందర్భంగా చంద్రగ్రహణం ఏర్పడితే అప్పుడు ఎర్రగా కనపడే పౌర్ణమి నాటి చంద్రుణ్ణి బ్లడ్ మూన్ అని పిలుస్తారు. సూర్యరశ్మి వాతావరణంలోకి ప్రవేశించిన తరువాత రంగులు తేనికవి విడిపోతాయి. వాటిలో అధిక తరంగదైర్ఘ్యం ఉండే ఎరుపు, నారింజ రంగులు మాత్రం ఎక్కువ దూరం ప్రయాణిస్తాయి. చంద్రగ్రహణం రోజున భూఛాయలోకి ప్రవేశిస్తున్నప్పుడు, దాని నుంచి బయటపడుతున్నప్పుడు, ఆ తరువాత చంద్రుడిపైకి ఈ రెండు రంగులే ఎక్కువగా ప్రసరిస్తాయి. అందుకే ఆ రోజు చందమామ సాధారణ రోజుల కంటే ఎర్రగా కనిపిస్తుంది. అందుకే దీన్ని బ్లడ్ మూన్ అంటారు. గ్రహణ సమయంలో చంద్రుడు భూమి నీడలోకి వెళ్ళడం వల్ల సూర్యుడు నుండి వచ్చే కాంతి భూమికి చేరి తర్వాత చంద్రుడి మీద ప్రతిఫలిస్తుంది. దాంతో చంద్రుడు ఎరుపు రంగులో కనిపిస్తాడు. అందుకే దాన్ని బ్లడ్ మూన్ అంటారు. అంటే ఎర్రగా కనిపిస్తాడు కనుక, రక్తవర్ణంలో ఉంటాడు కనుక బ్లడ్ మూన్ అనే పేరుతో పిలుస్తారు. చంద్రుడు భూమి చుట్టూ తిరిగే క్రమంలో ప్రతి పౌర్ణమి నాడు తాను వెళ్లే దారిలోనే ఈ పౌర్ణమి నాడు కూడా ప్రయాణిస్తాడు. కాకపోతే గ్రహణం రోజు భూమి నీడగుండా వెళ్తాడు. భూమి యొక్క నీడను ఛాయ మరియు ప్రఛాయ అని రెండు రకాలుగా విభజించవచ్చు. ఛాయ అనగా సూర్యకాంతి భూమి మీద పడినప్పుడు సూర్యకాంతి పూర్తిగా కనిపించని భాగము, దీనివలన సంపూర్ణ గ్రహణం ఏర్పడుతుంది. ప్రఛాయ అంటే సూర్యకాంతిలో కొద్ది భాగం మాత్రమే భూమిచే అడ్డగించబడిన ప్రాంతం, దీనివలన గ్రహణం పాక్షికంగా ఏర్పడుతుంది. చంద్రుడు కొద్ది భాగం మాత్రమే భూమి యొక్క ఛాయలోకి ప్రవేశించినప్పుడు దానిని పాక్షిక చంద్రగ్రహణం అని, పూర్తిగా భూమి ఛాయలోకి ప్రవేశించినప్పుడు దానిని సంపూర్ణ చంద్రగ్రహణం అని వ్యవహరిస్తారు. ఇవి ఫ్రెండ్స్ చంద్రగ్రహణానికి సంబంధించిన వివరాలు. కనుక చంద్రగ్రహణం రోజున మీరు మీ ఇది ధనుసు రాశిలో ఈ చంద్రగ్రహణం ఏర్పడుతోంది కనుక, ఈ ధనుసు రాశి వారు అలాగే కొన్ని మకర రాశి వారు కూడా చూడకూడదు అనుకుంటున్నాను. కొంచెం మీ పురోహితుడిని కనుక్కొని మీ నక్షత్రాలను బట్టి మీరు చూడొచ్చో లేదో కనుక్కొని ఈ గ్రహణాన్ని వీక్షించండి. జాగ్రత్తలు తీసుకోవడం ఎందుకైనా మంచిది కదా ఫ్రెండ్స్. ఇక ఈ ఆషాఢ మాసంలోనే దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవుతోంది. ఇప్పుడు ఈ దక్షిణాయన పుణ్యకాలం గురించి తెలుసుకుందామా ఫ్రెండ్స్? కాలమును రాత్రింబవళ్ళుగా విభజించే సూర్యచంద్రుల గమనంపై మానవ జీవన విధానం ఆధారపడి ఉంటుంది. అంతేకాక సంవత్సరంలో సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రతి నెల మారుతూ ఉంటాడు. ఇలా మారడాన్నే సంక్రమణం అంటారు. ప్రవేశించిన ప్రతి రాశిలోనూ సూర్యుడు ఒక మాసం ఉంటాడు. సూర్యుడు కర్కాటక రాశి యందు ప్రవేశించినది మొదలు మకర రాశి యందు ప్రవేశించు వరకు గల మధ్యకాలాన్ని దక్షిణాయనము అని అంటారు. దక్షిణాయనము అనగా భూమధ్యరేఖకు దక్షిణమున సూర్యుడు సంచరించు కాలము. ఈ రోజు నుండి పుష్యమాసం వరకు 6 నెలలు ఈ దక్షిణాయనం ఉంటుంది. సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. నేటి రాత్రి నుండి దక్షిణాయనం ప్రారంభమవుతుంది. అంటే అలా ప్రవేశించిన రాత్రి నుండి. కాబట్టి సంధ్యావందన పూజా సంకల్పాలలో ఇక పెదప దక్షిణాయనే అని చెప్పాలి. సూర్యుడు మేషం, వృషభం ఇలా ఆయా రాశులలో ప్రవేశించే సమయం సంక్రాంతి సమయం. అలా మొత్తం 12 సంక్రాంతులు ఉంటాయి. అన్ని సంక్రమణ సమయాలు పుణ్యకాలాలే. కానీ మిగిలిన మేషాది సంక్రాంతుల కంటే ఈ కర్కాటక సంక్రమణ కాలం విశేషమైనది. దీనికంటే మకర సంక్రమణ కాలం మరీ విశేషమైనది. సంక్రమణ సమయంలో స్నానదానాలు చేయాలి. తండ్రి లేనివారు పితృదేవతలకు తిలతర్పణాలు వదలాలి. కర్కాటక సంక్రమణం రోజున వరాహస్వామి పూజ, ఉపవాసం, కర్తవ్యాలు. సంక్రమణం జరిగే సమయంలో శిష్టాచారం పాటించదలిచిన వారు స్నానం చేయటం మేలు. సామాన్యులు ఉదయం సంక్రమణ స్నానం చేయవచ్చు. సంక్రమణ తిలతర్పణాలు తప్పనిసరిగా చేయాలి. తిలతర్పణాలు ఇచ్చిన రోజు శుచిగా ఒంటిపూట భోజనం చేయాలి. ఇవి ఫ్రెండ్స్ దక్షిణాయనానికి సంబంధించి కొన్ని విశేషాలు. మరిన్ని విశేషాలు తెలుసుకునే ముందర ఒక చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ మీ ముందు మైండ్ మీడియా ఫ్రెండ్స్.
సందడి చేసే
తొలి వలపే పదే పదే పిలిచే మదిలో మల్లెలు విరిసే తొలి వలపే
పదే పదే పిలిచే ఎదలు సందడి చేసే తొలి వలపే శుభదినము ఈ నాడే బ్రతుకున్న శుభదినము ఈ తనువే మనకి కచరి సగము తొలి వలపే పదే పదే పిలిచే ఎదలు సందడి చేసే
తొలి వలపే పదే పదే పిలిచే మదిలో మల్లెలో విరిచే తొలి వలపే
నమస్తే దిస్ ఇస్ రజనీ. You are now listening to Mind Media, the voice of India.
నూరేళ్ల ఆయుష్యున్న తెలుగు కథల్లో ఎన్నో జీవితాలు, సామాజిక స్థితిగతులు, సమకాలీన అంశాలు, విలువలు, భావనలు ప్రతిబింబించబడ్డాయి. సమాజానికి అద్దం పట్టే ఇటువంటి కథలను ఏరికోరి కథా కదంబం కార్యక్రమంలో మీకోసం తీసుకువచ్చాను. భారత కాలమానం ప్రకారం ప్రతి గురువారం సాయంత్రం 4:30 to 5:30 వరకు మీ కనుమూరి అన్నపూర్ణ మీకు అందించే కమ్మటి కథల్ని వినడానికి సిద్ధమేనా? మరి వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
భారతీయ సంస్కృతిని, వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి, సంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
The voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకు తరాలు అంతరాలు కార్యక్రమానికి పునఃస్వాగతం ఫ్రెండ్స్. ఖగోళ శాస్త్ర పరంగా చూస్తే సూర్యుడి గమనంలో కలిగే మార్పులే ఉత్తరాయణ, దక్షిణాయనాలు. ఆయనం అంటే ప్రయాణం అని అర్థం. దక్షిణాయనం అంటే దక్షిణ దిశగా ప్రయాణం చేయడం అనే అర్థం వస్తుంది. సూర్యుడు తూర్పు దిక్కులో ఉదయిస్తాడని మనకు తెలుసు. కానీ మనం సూర్యోదయాన్ని గమనిస్తే అది సరిగ్గా తూర్పు దిశలో జరగదు. సూర్యుడు సరిగ్గా తూర్పు దిశ మధ్యలో ఉదయించేది సంవత్సరంలో 2 రోజులు మాత్రమే. మొదటిది 23 సెప్టెంబర్ కాగా, రెండవది 21 మార్చి. మిగతా రోజులలో 6 నెలలు కాలం కాస్త ఈశాన్యానికి దగ్గరగాను, మరో 6 నెలల కాలం ఆగ్నేయానికి దగ్గరగాను సూర్యోదయం జరుగుతుంది. సూర్యుడు ఈశాన్యానికి దగ్గరగా ఉదయించే కాలాన్ని ఉత్తరాయణం అని, ఆగ్నేయానికి దగ్గరగా ఉదయించే కాలాన్ని దక్షిణాయనం అని అంటారు. ఈ దక్షిణాయనంలో సూర్యుడు భూమధ్యరేఖకు దక్షిణ దిశలో పయనిస్తాడు. ఆధ్యాత్మికంగా చెప్పుకోవలసి వస్తే ఉత్తరాయణం దేవతలకు పగలు అయితే దక్షిణాయనం దేవతలకు రాత్రికాలం. ఈ కాలంలో శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటాడు. ఇటువంటి సమయంలో మనిషి ఎదుగుదలకు దైవశక్తి సహాయం బాగా అవసరం. అందుకే దేవతల శక్తిని ప్రేరేపించడానికి ఈ కాలంలో అనేక ఉపాసనలు చేస్తారు. అందువల్ల ఇది ఉపాసన కాలం కూడా అయింది. సంవత్సరంలో ఉత్తరాయణానికి ఎంత విశిష్టత ఉందో దక్షిణాయనానికి కూడా అంతే ఉంది. రెండూ కాలపురుషుని అంతర్భాగాలే. శాస్త్రీయంగా చూసినప్పుడు దక్షిణాయనంలో సూర్యకాంతి భూమి మీదకు తక్కువగా ప్రసరిస్తుంది. ఫలితంగా ప్రజలలో రోగ నిరోధక శక్తి క్షీణించి రోగాల బారిన పడతారు. వీటిని నిరోధించడం కోసం ఈ కాలంలో బ్రహ్మచర్యం, ఉపాసన, తరచుగా ఉపవాసాలు, పూజలు, వ్రతాల పేరున మనం పాటించే నియమాలు రోగ నిరోధక శక్తిని పెంచి ఆయుష్ని వృద్ధి చేస్తాయి. అందుకే పండుగలు కూడా ఈ దక్షిణాయన పుణ్యకాలంలోనే ఎక్కువగా రావడానికి కారణం. మనం ఉపవాసాలు పండుగ రోజుల్లో ఎక్కువగా చేస్తాం గనక ఈ దక్షిణాయన పుణ్యకాలంలో పండుగలు ఎక్కువగా వస్తాయి. తద్వారా మనం ఉపవాస దీక్ష కూడా ఎక్కువగా చేస్తాం. కార్తీక సోమవారాలు, ఇలాగ ఎన్నో పర్వదినాలు, నవరాత్రులు, ఇలాగ అన్నిటికీ కూడా మనం ఉపవాసాలు ఉండడం అనేది మనకి మొదటి నుంచి వస్తున్న ఆచారం. దక్షిణాయనంలో బ్రహ్మచర్యానికి ఆయుర్వేదం అత్యంత ప్రాముఖ్యతని ఇచ్చింది. ఆయుర్వేదం వేరు, ధర్మశాస్త్రం వేరు కాదు. ఆయుర్వేదం కూడా ధర్మశాస్త్రంలో ఒక భాగమే. దక్షిణాయనంలో ధాతువులను రక్షించుకోవాలి, వృధా చేసుకోకూడదు. ఈ సమయంలో ధాతువులను వృధా చేసుకోవడం వలన రోగాల బారిన పడతాయని, తద్వారా ఆయుక్షీణం జరుగుతుందని ఆయుర్వేదం చెప్తోంది. ఎలా చూసినా దక్షిణాయనంలో మనం చేసే జప, దాన, పూజలు ఆరోగ్యాన్ని, ఆధ్యాత్మిక అనుభూతిని ప్రసాదించడంతో పాటు పరమాత్మ పాదాలను చేరడానికి ఉపయోగపడతాయి. ఇవి ఫ్రెండ్స్ దక్షిణాయనానికి సంబంధించిన విషయాలు. దీనివల్ల మనకి ఏంటి అర్థమవుతుందంటే, మన పూర్వీకులు ఏ పండుగలు, ఏ వ్రతాలు, ఏ నోములు ఏవి చెప్పినా కూడా అవన్నీ కూడా మన యొక్క ఆరోగ్యానికి సంబంధించినవే అయి ఉంటాయని మనకి ఎంతో వివరంగా తెలుస్తోంది కదా. ఇక ఈ ఆషాఢ మాసంలో వచ్చే మరో పండుగ బోనాల పండుగ. తెలంగాణలో చాలా ఘనంగా జరిగే ఈ బోనాల పండుగ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందామా. బోనాలు అమ్మవారిని పూజించే హిందువుల పండుగ. ఈ పండుగ ప్రధానంగా హైదరాబాదు, సికింద్రాబాదు మరియు తెలంగాణ రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలో జరుపుకోబడుతుంది. సాధారణంగా జూలై లేక ఆగస్టులో వచ్చు ఆషాఢ మాసంలో ఈ పండుగను జరుపుకుంటారు. పండుగ మొదటి మరియు చివరి రోజులలో ఎల్లమ్మదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. భోజనం అనే అర్థం కలిగిన బోనం దేవికి సమర్పించే నైవేద్యం. మహిళలు వండిన అన్నంతో పాటు పాలు, పెరుగు, బెల్లం, కొన్నిసార్లు ఉల్లిపాయలతో కూడిన బోనాన్ని మట్టి లేక రాగి కుండలలో తమ తలపై పెట్టుకొని డప్పుగాళ్ళు, ఆటగాళ్ళు తోడ్కొని రాగా దేవి గుడికి వెళ్తారు. మహిళలు తీసుకెళ్లే ఈ బోనాల కుండలను చిన్న వేపరెమ్మలతో పసుపు, కుంకుమ లేక కడి అంటే తెల్ల ముగ్గుతో అలంకరించి దానిపై ఒక దీపం ఉంచడం జరుగుతుంది. మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, డొక్కాలమ్మ, అంకాలమ్మ, పోలేరమ్మ, మారెమ్మ మున్నగు పేర్లు గల ఈ దేవి గుళ్లను దేదీప్యమానంగా అలంకరిస్తారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాలను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు. ఆషాఢ మాసంలో దేవి తన పుట్టింటికి వెళ్తుందని నమ్మకం. అందుకే భక్తులు ఈ పండుగ సమయంలో దేవిని దర్శించుకొని తమ స్వంత కూతురు తమ ఇంటికి వచ్చిన భావనతో, భక్తి శ్రద్ధలతోనే కాక ప్రేమానురాగాలతో బోనాలను నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ తంతును ఊరడి అంటారు. వేర్వేరు ప్రాంతాల్లో పెద్ద పండుగ, ఊర పండుగ వంటి పేర్లతో పిలిచేవారు. ఊరడే తర్వాత కాలంలో బోనాలుగా మారింది. బోనాల సందర్భంగా వనస్థలిపురంలో పొట్టేళ్ల రథంపై అమ్మవారి ఊరేగింపు జరుపుతారు. పూర్వకాలంలో ఈ పండుగ రోజున దుష్టశక్తులను పారద్రోలటానికి ఆలయ ప్రాంగణంలో ఒక దున్నపోతును బలి ఇచ్చేవారు. నేడు దున్నపోతులకు బదులు కోడిపుంజులను బలి ఇవ్వడం ఆనవాయితీగా మారింది. పండుగ రోజున స్త్రీలు పట్టుచీరలు, నగలు ధరిస్తారు. పూనకం పట్టిన కొందరు స్త్రీలు తలపై కుండలోని బోనం మోస్తూ డప్పుగాళ్ల లయబద్ధమైన మోతలకు అనుగుణంగా దేవిని స్మరిస్తూ నర్తిస్తారు. బోనాలను మోసుకెళ్తున్న మహిళలను దేవీ అమ్మవారు ఆవహిస్తారని విశ్వాసము. మహంకాళి అంశ రౌద్రాన్ని ప్రతిబింబిస్తుంది. కావున ఆమెను శాంతపరచడానికై ఈ మహిళలు ఆలయమును సమీపించే సమయంలో వారి పాదాలపై మిగిలిన భక్తులు నీళ్లు కుమ్మరిస్తారు. తమ భక్తికి చిహ్నంగా ప్రతి భక్త బృందము ఒక తొట్టెలను కాగితము, కర్రలతో కూర్చబడిన చిన్న రంగుల పరికరం ఇది సమర్పించడం ఆచారంగా ఉంది. ఈ బోనాల పండుగ గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందర తరాలు అంతరాలు కార్యక్రమంలోని ఆషాఢమాసం విశిష్టత గురించి తెలుసుకుంటున్నాం కదా, ఒక చిన్న విరామం తీసుకొని మళ్ళీ మీ ముందుకు వస్తాను. స్టే ట్యూన్డ్ ఫ్రెండ్స్.
మౌనం ఈ విజయం ఇదేనా ఇదేనా తెలియ కానుక,
ఈ మౌనం ఈ విజయం ఇదేలే ఇదేలే మగువ కానుక, ఈ మౌనం
ఇన్ని నాళ్ళ మనవల పులు వికసించుట ఇందుక, ఇన్ని నాళ్ళ మనవల పులు వికసించుట ఇందుక, తెలియ కానుక ఈ మౌనం.
మాటలలో తెలుపలేదు మనసు మూగ కోరిక,
కనులు కలసి అనువరించు ప్రణయ భావ గీతిక,
ఈ మౌనం ఈ బిడియం ఇదేలే ఇదేలే మగువ కానుక, ఈ మౌనం.
ఏకాంతము దొరికినంత ఎడమో మా నీ వేడుక, ఏకాంతము దొరికినంత ఎడమో మా నీ వేడుక,
ఎంత ఎంత ఎడమైతే ఎంత ఎంత ఎడమైతే అంత తీపి కలయిక,
ఈ మౌనం ఈ విజయం ఇదేనా ఇదేనా తెలియ కానుక,
ఈ మౌనం ఈ విడియం ఇదేలే ఇదేలే మగువ కానుక.
నమస్కారం, నేను మీ కృష్ణ చైతన్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
సద్గురువు యొక్క వచనాలు దివి నుండి భూమికి జాలువారే అమృత బిందువులు. దత్తస్వరూపులైన శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ అనేక సందర్భాల్లో అందించిన పాటలు కథలు మాటలను ఏర్చికూర్చి మీకోసం అమృత బిందువులు అనే కార్యక్రమంలో మీ రాజవరం ఉష భారత కాలమానం ప్రకారం ప్రతి గురువారం ఉదయం 10:30 నుండి 11 వరకు మీకు అందిస్తోంది. మరి మీరు వినేందుకు సిద్ధమే కదా.
మైండ్ మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్నే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలో అస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకు తరాలు అంతరాలు కార్యక్రమానికి పునఃస్వాగతం ఫ్రెండ్స్. బోనాల పండుగ సందోహం గోల్కొండ కోటలోని గోల్కొండ ఎల్లమ్మ ఆలయం వద్ద మొదలయ్యి లష్కర్ బోనాలుగా పిలువబడే సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయము, బల్కంపేటలోని ఎల్లమ్మ దేవాలయాల మీదుగా ఓల్డ్ సిటీ ప్రాంతానికి చేరుకుంటుంది. దేవీ అమ్మవారి సోదరుడైన పోతురాజును ప్రతిబింబించే ఒక మనిషి చేత పండుగ సమూహాన్ని నడిపించడం ఇంకొక ఆనవాయితీ. పోతురాజు పాత్రను పోషించే వ్యక్తి స్ఫురద్రూపిగా బలశాలిగా ఉంటాడు. ఒంటిపై పసుపు, నుదుటిపై కుంకుమ, కాలికి గజ్జలు కలిగి చిన్న ఎర్రని ధోవతీని ధరించి డప్పు వాయిద్యానికి అనుగుణంగా ఆడతాడు. అతడు భక్త సమూహము ముందు ఫలహారం బండి వద్ద నర్తిస్తాడు. అతను పూజా కార్యక్రమాల ఆరంభకుడిగా, భక్త సమూహానికి రక్షకుడిగా భావించబడతాడు. కొరడాతో బాదుకుంటూ వేపాకులను నడుముకు చుట్టుకొని అమ్మవారి పూనకములో ఉన్న భక్తురాండ్రను ఆలయంలోని అమ్మవారి సమక్షానికి తీసుకెళ్తాడు. బోనాలు పండుగ దేవికి నైవేద్యం సమర్పించు పండుగ కావడం చేత ఆ ప్రసాదాన్ని కుటుంబ సభ్యులు అతిథులతో పాటు స్వీకరిస్తారు. నివేదనానంతరం మాంసాహార విందు భోజనం మొదలవుతుంది. పండుగ జరిగే ప్రాంతాలలో వేపాకులతో అలంకరించబడిన వీధులు దర్శనమిస్తాయి. జానపద శైలిలో ఉండే అమ్మవారి కీర్తనలతో నిండిన మైకుసెట్ల హోర్లో పండుగ వాతావరణం విస్పష్టంగా ప్రస్ఫుటమవుతుంది. రంగం పండుగ రెండో రోజు ఉదయం జరుగుతుంది. ఈ రంగం కార్యక్రమంలో పోతురాజు వేషం వేసిన వ్యక్తికి పూనకం వస్తుంది. ఆ వికృతమైన కోపాన్ని తగ్గించేందుకు అక్కడ ఉన్న భక్తులు కొమ్ములు తిరిగిన మేకపోతును అందిస్తారు. పోతురాజు తన దంతాలతో ఆ మేకపోతును కొరికి తల మొండెం వేరు చేసి పైకి గావుకేక పెడుతూ ఎగురవేస్తాడు. ఈ కార్యక్రమం జాతర ఊరేగింపు తర్వాత జరుగుతుంది. భోజనం ప్రకృతి, బోనం వికృతి. బోనం అంటే భోజనం. జానపదులు తమకు ఇష్టమైన గ్రామదేవతలకు సమర్పించే నైవేద్యమే బోనం. దీన్ని కొత్త కుండలో వండి ప్రదర్శనగా వెళ్ళి గ్రామదేవతలకు భక్తి ప్రపత్తులతో సమర్పిస్తారు. చిన్న ముంతలో పానకం పోస్తారు. దానిపై దివ్య పెట్టి బోనం జ్యోతి వెలిగించి జాతర కన్నుల పండుగగా నిర్వహిస్తారు. వేటపోతు మెడలో వేపమండలు కట్టి వ్యాధి నిరోధక శక్తిని పెంచే పసుపు కలిపిన నీరు, వేపాకుల్ని చల్లుకుంటూ భక్తులు ఊరేగింపుగా గ్రామదేవతల ఆలయాలకు వెళ్ళి తరలివెళ్ళి బోనాలు సమర్పిస్తారు. ఇలా బోనాల సమర్పణ వల్ల దేవతలు శాంతించి అంటువ్యాధులు రాకుండా కాపాడతారని ప్రజల విశ్వాసం. అమ్మవారి ఆకారంలో అలంకరించబడిన రాగి కలశాన్ని ఘటం అని సంబోధిస్తారు. సాంప్రదాయిక వస్త్రధారణ, ఒంటిపై పసుపు కలిగిన పూజారి ఈ ఘటాన్ని మోస్తాడు. పండుగ మొదటి రోజు నుండి చివరి రోజు నిమజ్జనం దాకా ఈ ఘటాన్ని డప్పుల మేళవాద్యాల నడుమ ఊరేగిస్తారు. ఘటం ఉత్సవం రంగం తర్వాత జరుగుతుంది. హరిబౌలిలోని అక్కన్న మాదన్న దేవాలయం వారి ఘటముతో ఏనుగు అంబారీపై అశ్వాల మధ్య అక్కన్న మాదన్నల బొమ్మల నడుమ ఊరేగింపు మొదలయ్యి సాయంత్రానికి కన్నుల పండుగగా నయాపూల్ వద్ద ఘటముల నిమజ్జనతో ముగుస్తుంది. లాల్ దర్వాజా నుండి నయాపూల్ వరకు వీధుల వెంబడి వేలాది మంది ప్రజలు నించుని రంగరంగ వైభవంగా అలంకరించబడిన ఘటాలను చూస్తారు. పోతురాజుతో పాటు వివిధ పౌరాణిక వేషధారణలలో ఉన్న కుర్రవాళ్ళు తమదైన రీతిలో జానపద గీతాలు, వాయిద్యాల మధ్య నృత్యం చేస్తారు. ఓల్డ్ సిటీలో జరిగే ఘటాల ఊరేగింపులో హరిబౌలి, అక్కన్న మాదన్న, లాల్ దర్వాజా, ఉప్పుగూడ, మిరాలమ్మండి, కాసరగుట్టలలోని మహంకాళి ఆలయాలు, సుల్తాన్ షాహీలోని జగదాంబ ఆలయం, షాలిబండ ఆలీజా కోట్ల, గౌలీపురా మరియు సుల్తాన్ షాహీలోని బంగారు మైసమ్మ దేవాలయాలు, అలియాబాదులోని దర్బార్ మైసమ్మ మందిరం మరియు చందూలాల్ బేలాలోని ముత్యాలమ్మ గుడి పాల్గొంటాయి. ఇవి ఫ్రెండ్స్ తెలంగాణలోని బోనాల పండుగ యొక్క విశిష్టతలు. మరి ఈ ఆషాఢ మాసంలోనే జరిగే ఓరుగల్లు శాకంబరి, భద్రకాళి శాకంబరి ఉత్సవాల గురించి తెలుసుకున్నాం కదా. మరి విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈ శాకంబరి ఉత్సవాలు ఎలా ప్రారంభమవుతాయో ఇప్పుడు తెలుసుకుందామా. బెజవాడ ఇంద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దుర్గమ్మ ఆలయంలో ఈవో పద్మ విఘ్నేశ్వర పూజ చేసి ఉత్సవాలను ప్రారంభించారు. అనంతరం ఆలయ అర్చకులు పుణ్యావచనం, దీక్షధారణ, కలశస్థాపన, అగ్ని ప్రతిష్ఠాపన చేశారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మూలమంత్ర అనుష్ఠానాలు, చండీ పారాయణం, మండల పూజలు, హారతి, మంత్రపుష్పం నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేయనున్నారు. శాకంబరి ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో అలంకరించారు. అలాగే ఆలయాన్ని కూడా ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. ఉదయం నుండి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో అమ్మవారికి ఈ శాకంబరి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఏడాది కూడా ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు చేశారు. ఆలయాన్ని కూరగాయలతో ప్రత్యేకంగా అలంకరించారు. అలాగే రాజగోపురం ఎదురుగా కూరగాయలతో అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈసారి ఉత్సవాలకు 3 రోజులకు కలిపి దాదాపు 40 టన్నుల కూరగాయలను వినియోగిస్తున్నారు. ఈ ఉత్సవాల సందర్భంగా కదంబ ప్రసాద వితరణ చేయనున్నారు. ఉత్సవాలను దృష్టిలో ఉంచుకొని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇవి ఫ్రెండ్స్ అమ్మవారి శాకంబరి ఉత్సవాలు జరుగుతున్నప్పుడు అందిన వార్త ఇది. కనుక ప్రస్తుతం జరుగుతున్నట్లుగా చదవడం అయింది. ఆ తర్వాత మనకి పూరి జగన్నాథ ఆలయానికి సంబంధించి కొన్ని మిస్టరీలు ఉన్నాయని నాకు వాట్సాప్లో వచ్చిన సందేశాన్ని మీకు కూడా తెలియజేయాలని మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. ఒడిశాలోని పూరి జగన్నాథ్ ఆలయం దేశంలోనే పేరెన్నికగన్నది. ఇక్కడ ఏటా జరిగే రథయాత్రకు లక్షల సంఖ్యలో భక్తులు హాజరవుతారు. ఈ అపురూప దృశ్యాన్ని కవర్ చేసేందుకు దేశ విదేశాల నుండి మీడియా ప్రతినిధులు వస్తూ ఉంటారు. అయితే ఇంతటి ప్రతిష్ట ప్రాశస్త్యం ఉన్న పూరి జగన్నాథ్ ఆలయంలో ఎన్నో విశిష్టతలు, ప్రత్యేకతలు ఉన్నాయి. దేశంలోని మరే ఇతర ఆలయంలోనూ లేనన్న అద్భుతాలు ఇక్కడ జరుగుతున్నాయి. అవి శాస్త్రవేత్తల మేధస్సుకు కూడా అంతుపట్టకపోవడం విశేషం. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది, తనంతట తానే ఆగిపోయే రథం. ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే రథయాత్ర ఊరేగింపు ప్రధాన ఆలయం నుండి గుండిచా ఆలయం వరకు సాగుతుందని తెలుసుకున్నాం కదా. అయితే ఊరేగింపు గుండిచా ఆలయం దగ్గరకు రాగానే రథం తనంతట తానే ఆగిపోతుంది. ఇందులో ఎవరి ప్రమేయం ఉండదు. రెండోది, నీడ కనిపించని గోపురం. జగన్నాథ ఆలయ ప్రధాన ద్వారం గోపురం యొక్క నీడ కనిపించదు. సూర్యుడు వచ్చినా నీడ మాత్రం పడదు. ఏ సమయంలోనూ గోపురం నీడ కనిపించదు. ఇది శాస్త్రవేత్తలకు కూడా అంతు చిక్కడం లేదు. మూడోది, గాలికి వ్యతిరేక దిశలో ఎగిరే జెండా. ఎక్కడైనా జెండా గాలికి అనుకూల దిశలో, అంటే గాలి ఎటువైపుకు వీస్తోందో అటువైపు ఎగరడం సహజం. కానీ పూరి ఆలయ గోపురం పైన ఉండే జెండా మాత్రం గాలి వస్తున్న వైపు కాకుండా గాలికి వ్యతిరేక దిశలో ఎగురుతూ ఉంటుంది. ఇది మరొక విశేషం. ఇక నాలుగోది, మన వైపే చూసే చక్రం. పూరి జగన్నాథ స్వామి ఆలయం గోపురం పైన ఉండే సుదర్శన చక్రం మనం ఎటువైపు వెళ్ళి చూసినా అది మనవైపే చూస్తున్నట్టు ఉంటుంది. ఇక ఐదోది, ఆలయంపై ఎగరని పక్షులు. ఇది మరో వింత. ఈ జగన్నాథ ఆలయం పైన పక్షులు ఎగరవు. ఎందుకు పక్షులు అక్కడ ఎగరవు అనే విషయం మాత్రం అంతుపట్టడం లేదు ఎవరికి. ఇక ఆరోది ఆలయంలో వినిపించని అలల సవ్వడి. ఇది నిజంగానే విచిత్రం. సముద్ర తీరాన కొలువు తీరిన ఈ ఆలయం యొక్క సింహద్వారంలో మనం అడుగు పెట్టగానే అప్పటి వరకు వినిపించిన సముద్రపు హోరు ఆలయంలోకి వినిపించదు. మళ్ళీ ఆలయం నుంచి అడుగు బయట పెట్టగానే అలల శబ్దం, సముద్రపు హోరు యథావిధిగా వినిపిస్తుంది. ఏడోది ఘుమఘుమల ప్రసాదం. పూరీ జగన్నాథుడికి 56 రకాల ప్రసాదాలు సమర్పిస్తారని చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్. అయితే ఈ ప్రసాదాలను అన్నప్రసాదంతో సహా తయారు చేస్తున్నప్పుడు ఎలాంటి వాసన రాదట. దేవుడికి ప్రసాదం నివేదించిన తర్వాత మాత్రం ప్రసాదాల ఘుమఘుమల పరిమళాలు మనకు తెలియడం అనేది నిజంగా వింతే అనాలో, దేవుని మహత్యమే అనాలో, మీరే చెప్పండి ఫ్రెండ్స్. ఇవి ఫ్రెండ్స్ పూరి జగన్నాథస్వామి ఆలయానికి మాత్రమే ఉన్న ప్రత్యేకతలు. ఇవి ఫ్రెండ్స్ ఆషాఢ మాసానికి సంబంధించి మనం క్రిందటి వారం ఈ వారం ఎన్నో విషయాలు తెలుసుకున్నాం కదా, మీకు అందరికీ నచ్చాయని భావిస్తున్నాను. ఈ వారం కార్యక్రమానికి ఇంతటితో స్వస్తి పలుకుతూ మరో వారం మరొక విభిన్న కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే ట్యూన్ టు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. నమస్తే ఫ్రెండ్స్.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే గిరిజా గారి తరాలు అంతరాలు కార్యక్రమం. జూలై 18, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
డిస్క్లైమర్: ద వ్యూస్, కామెంట్స్ అండ్ కంక్లూజన్స్ ఇన్ ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్ ఐదర్ ఎక్స్ప్రెస్డ్ ఆర్ ఇంప్లైడ్ ఆర్ దోస్ ఆఫ్ ది హోస్ట్ అండ్ నాట్ నెసెసర్లీ ద బిలీఫ్స్ ఆఫ్ మైండ్ మీడియా. ఆల్ ది మెటీరియల్ ప్రెజెంటెడ్ బై ద హోస్ట్ ఈజ్ వారెంటెడ్ బై ద హోస్ట్ దట్ ద వర్క్ ఈస్ దేర్ ఒరిజినల్ కాంట్రిబ్యూషన్ ఆర్ దే హ్యావ్ ఆబ్టైన్డ్ ప్రాపర్ పర్మిషన్స్ ఫ్రమ్ ద ఒరిజినల్ కాంట్రిబ్యూటర్స్ అండ్ ఇట్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ ఎనీ కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్స్. ఎట్ సర్టెన్ టైమ్స్ ద హోస్ట్ మే ఎక్స్ప్రెస్ దేర్ వ్యూస్ విచ్ మే బి స్లైట్లీ ఆర్ ఎక్స్ట్రీమ్లీ biased and hence listeners discretion is advised.